ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय।
శ్రీమద్భాగవతం అధ్యాయం దశమ స్కందం నాలుగో భాగం అధ్యాయం 74 శ్లోకం 53.
దుర్యోధనం ఉతే పాపం కలిం అంశ అభయమం నసహే సియస్పితాం దృష్ట్వా పాండుసుతస్య దుర్యోధనామృతే పాపం కలిం కురు కళామయం యో న సహే శ్రియం శ్రిత్వా దృష్ట్వా పాండుసుతాస్యాం పాండుసుతాస్యతాం.
దుర్యోధనం దుర్యోధనుడు, ఋతే తప్ప, పాపం పాపి, కలిం కలి, అంశ గురుకులము యొక్క, అమయం వ్యాధి, యా ఎవడు, నచేహే సహింబజాలకపోయినో, శ్రీంస్మితాం ఐశ్వర్య అభివృద్ధిని, దృష్ట్వా గాంచి, పాండుసుతస్య పాండుతనం యొక్క, తాం దానిని అర్థం చెప్పింది యేసుభక్తన్ ప్రభుపాద వారశిష్యులు. భావము కలిస్వరూపుడు కురుకుల వ్యాధియగు పాపి దుర్యోధన తప్ప సర్వులు సంతుష్లేది. పాండుతని యొక్క ఐశ్వర్యాభుజను గాంచి దుర్యోధుడు సహించలేకపోయాను. భాష్యం: దుర్యోధనుడు తన పాపమయ జీవన కారణముగా మిక్కిలి ఈశా స్వభం కలిగి ఉండెను. కురుకులం నాశనం చేయుటకై అతడు రోగరోగమున ఆ కులమున జన్మించెను అని శిల ప్రభుపాద వ్యాఖ్యించింది. దుర్యోధనుడు పవిత్రముకు ధర్మమును యాభగించుకునని శిలా శ్రీధరస్వామ పేర్కొనేది. ఓం అజ్ఞాంతిమందస్య జ్ఞానాంజన శిలాకయ సక్షం విలుప్తమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతి గౌరవాణి ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య సదేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాచారి గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. నిన్న శ్లోకంలోని పెద్దబాబు 48 శ్లోకానికి చర్చించాం. 49, 50, 51, 52 శ్లోకాలకి భాష్యం లేకపోవడం వల్ల 53 శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 54 శ్లోకం కూడా భాష్యం లేదు. దీంతో ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది. అయితే ఇక్కడ ముందుగా ముందు శ్లోకాల యొక్క భావాన్ని మనం చదువుకుని 53 శ్లోకం నుంచి మనం చర్చిద్దాం. 49 శ్లోకంలోని పితప దేవకీ తన నందనుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అప్రియమైన అనుజ్ఞను బడిసినవాడై భార్యలతోడను అమాత్యులతోడను కూడి తన పురముకు వెడలను. 50 బ్రాహ్మణ శాప కారణంగా ఈ భౌతిక జగత్తులో పదే పదే జన్మలను పొందవలసి వచ్చినప్పటికీ వచ్చినటువంటి ఇరువురు వైకుంఠవాస చరితము ఇదివరకే నేను విస్తృతంగా వివరించి తిని. 51 రాజసూయజ్ఞం యొక్క జయప్రదము సమాప్తి సూచించడి అవభృంద స్నానంచే పవిత్రమైన ధర్మరాజు బ్రాహ్మణ క్షత్రియ సభలో దేవరాజు వరే శోభిలించును. 52 దేవతలు మానవులు కేచరులు రాజుచే చక్కగా ఆదరించబడిన వారే శ్రీకృష్ణుని మహాయజ్ఞములు సంతోషించు ఆనందంతో తమ నిలవులకు వెడిరి. దానిలో భాష్యం కొద్దిగా ఉంది. ఇచ్చట ప్రయోగించబడిన కేచర అనే పదము శివంతో గూడేందడి ప్రమదములు సూచించని శ్రీధరస్వామి వ్యాఖ్యానించింది. 53 శ్లోకానికి కలేశ్వరుడు కురుకుల వ్యాధి నగు పాపి దుర్యోధనుడు తప్ప సర్వులు సంతుష్టులేరు. పాండితుని యొక్క ఐశ్వర్యాభృతిని గాంచి దుర్యోధనుడు సహించగలకపోయాను. 54 శ్లోకం శిశుపాల వద్ద రాజుల విమోచనము రాజస్వ యజ్ఞ నిర్వహణం అనుగు ఈ విష్ణు కర్మలను కీర్తించేవాడు సకల పాప విముక్తురగును. శ్రీమద్భాగవతానందలి రాజస్వ యజ్ఞము శిశుపాల వద అను దశమ స్కంధంలోని 74 అధ్యాయమునకు కృష్ణ పురామూర్తి శిల ఏసీ భక్తివేదన సంప్రోపాధి వారి వినమ్ర శిష్య ప్రణీతం భాష్యం సమాప్తం. ఈ శ్లోకాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మరాజు దేవదేవన శ్రీకృష్ణ కీర్తి ప్రపంచమంతా తెలియజేయడం కోసం అద్భుతమైన రాజయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ రాజయజ్ఞం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు తన పరివారంతో భార్యతో అమాత్యులతో ధర్మరాజుకు అప్రియమైన ఆజ్ఞను పడిచి, నిజానికి ధర్మరాజు శ్రీకృష్ణుని వదిలిపెట్టి వెళ్ళాలని, అంటే శ్రీకృష్ణుడు ఆ యొక్క ఏదైతే రాజయజ్ఞం వచ్చారో ఆ ప్రదేశాన్ని వలిచి వెళ్ళిపోవాలని ఇష్టం లేదు. అందువల్ల ఆయన ఉండమని ముందు శ్లోకంలో వివరించారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు పక్షమున ఆ మహాయజ్ఞమును విజయవంతంగా నిర్వహించను. తదనంతరము అతడు తన సన్నిహిత బంధువుల అభ్యర్థన మేరకు వారితో కలిసి కొలది మాసంలో అతడే వసించను. అక్కడ భాష్యంలోని ఏమి వివరిస్తానంటే, శ్రీకృష్ణుడు శివుని వంటి యోగేశ్వరులను ప్రభువులు అయినప్పటికీ ధర్మరాజు యొక్క విశుద్ధ ప్రేమకు వశుడేను. అందువల్ల ఆ రాజు యొక్క యజ్ఞమును విజయవంతంగా పూర్తయినట్లు ఆ దేవదేవుని గాంచను. పిమ్మట అతడు తన బంధువులతో కలిసి కొలది మాసములు ఇంద్రప్రస్థలో వచించుకు సమ్మతించెను. మనం ఏదైనా ఒక గొప్ప కార్యం తలపెట్టినప్పుడు, లేదంటే సమ్టైమ్ మనం గృహప్రవేశం కానీ పెళ్లి కార్యాలు కానీ లేదంటే ఒక ఫంక్షన్ నిర్వర్తించినప్పుడు బంధువులు కానీ సన్నిహితులు కానీ ఆత్మీయులు కానీ మనం ఆహ్వానిస్తాం. కార్యక్రమం పూర్తయ్యగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తూ ఉంటాం. ఇది చూస్తూ ఉంటాం. ఒకవేళ పోలేదనుకోండి, చిన్న తెలుగులో ఒక సామెత ఉంది, పొమ్మని చెప్పలేక పొగ పెట్టాడంట. ఇంట్లో బంధువులు ఉన్నారు, వెళ్ళిపోని చెప్పలేక ఇంట్లో పొగ పెడితే ఏం చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. ఇది మన కలికాలలో ఉండే వ్యక్తుల స్వభావం. ఇప్పుడు ఏ విధంగా మన నుంచి దూరం అయిపోవాలా, నేనొక్కడనే సంతోషం ఉండాలి, ఇదే ఆ స్వభావం కలిగి ఉన్న మనం. కానీ ధర్మరాజు ఇక్కడ ఆ విధంగా లేడు. శ్రీకృష్ణుడు, అతని పరివారం, అతని భార్యలు ఎంతమంది ఉన్నారు, వేల లక్షల్లో ఉన్నారు. అంతమందిని కూడా ఈ రాజయజ్ఞానికి ఆహ్వానించి, ఆహ్వానం పూర్తయిన తర్వాత, ఆ యొక్క యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత ఇంకా కొద్ది రోజులు ఉండండి అని అభ్యర్థన అడుగుతున్నాడు. ఆ అభ్యర్థనకి ఎంత ఏ విధంగా ఉందంటే, ఎంతో ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుని అభ్యర్థిస్తున్నాడు. ధర్మరాజు చూపించిన ఆ విస్తృతమైన ప్రేమకి కృష్ణుడు వశుడైపోయాడు. ఎవరైనా మనం అత్యంత ప్రేమతో మనం ఆదరించి మన ఇంట్లో ఉండమని లేదా వారి ఇంట్లో ఉండమని మనని అభ్యర్థన చేసినప్పుడు వారు చూపించిన ఆప్యాయతకి ఆదరణకి మనం కాదం లేకుండా ఉన్న సందర్భాలు కొన్ని సమయంలో మనం కూడా చూస్తుంటాం. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా ఎంతో ప్రేమ, మీరు కుదిరేడు ఉండండి అని మనం ఎంతో ప్రేమగా పెంచినప్పుడు, ఈవెన్ దో మనకి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా, సరే ఇతను మనం ఎంతో ఆప్యాయంగా చూస్తున్నాడు కదా, సరే ఉందామని ఒకటి రెండు రోజులు మనం ఉండడానికి ఆసక్తి చూపిస్తాం. అదేవిధంగా కృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గర కొలది మాసములు, ఒకటి రెండు కాదు, కొలది మాసములు అంటే కొన్ని నెలలు ఇంద్రప్రస్థలోనే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు, ధర్మరాజుకు అప్రియమైన ఆజ్ఞలు పడతాయి. ధర్మరాజుకి ఇష్టం లేదు కృష్ణుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. కానీ ధర్మరాజు ఇష్టం లేనప్పటికి కూడా కృష్ణుడు తన భార్యలతోను అమాచ్యులతో కూడి తన పురమునికి వెళ్ళను, దాన్ని తిరిగి తన యొక్క ద్వారకానగరానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, బ్రాహ్మణ శాప కారణంగా ఈ బౌద్ధ జగత్తులో పదే పదే జన్మలు పొందవలసి వచ్చింది. ఇరువురు వైకుంఠ చరిత్రను ఇదివరకు నేను విస్తృతంగా వివరించింది అని సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజ్ వివరిస్తున్నాడు. ఆ ఇద్దరు గురించి ముందు తరగతిలోని మన నిత్యముత్ ప్రభు చాలా అద్భుతంగా వివరించారు. జయ విజ్రణ కథని మేము తెలిసిందే, మళ్ళీ దాన్ని మనం చర్చించిన అవసరం లేదు. దాని తర్వాత రాజస్వ యజ్ఞం యొక్క జయప్రదం సమాప్తులు సూచించడి అవబృంద స్థానంచే పవిత్రైన ధర్మరాజు బ్రాహ్మణ క్షత్రియ సభలో దేవరాజు వలె శోభించుడును. ఆ యొక్క యజ్ఞం అంతా పరిసమ్మతయింది. అవబృంద స్థానం అంటే ఆ పరివారం అందరూ కలిసి ప్యూరిఫికేషన్ ఎందుకోసం అంటే శిశుపాలుడు ఆ యజ్ఞంలో సమరించబడ్డాడు కాబట్టి అది అశుభాన్ని చేకూరుస్తున్న ఉద్దేశంతో దాన్ని అందరూ కూడా పవిత్రీకరణ చేసుకోవడం కోసం వారు వాళ్ళు స్నానమాచించారు. తద్వారా ఆ పూర్తయిన తర్వాత ధర్మరాజు ఏ విధంగా ఉన్నాడంటే, దేవరాజు అంటే ఇంద్రుడు ఇంద్రసభలో ఎంత దేహదీపంగా వెలుగుతూ ఉంటాడో అంత అద్భుతంగా ఆయనకు తేజస్సు ఉన్నదని అక్కడ చెప్తోంది. ఎందుకోసం ఆ విధంగా ఉందంటే అతడు దేవదేవం శ్రీకృష్ణ భగవాన్ ద్వారా అనుగ్రహం పొందబడి ఉన్నాడు. అతని యొక్క కృపని పొంది ఉన్న వల్ల ఆ యొక్క గొప్పని తేజస్సుని ఆ యొక్క శోభిలుతూ ఉన్నాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ధర్మరాజు దేవతల్ని మానవుల్ని కీచరుల్ని రాజు చే చక్కగా ఆదరించబడిన వారే శ్రీకృష్ణ మహాయజ్ఞం సందర్శించు ఆనందంతో తమ నెలకు వేరేరి. ఇక్కడ ఆ యొక్క యజ్ఞానికి ఆహ్వానించబడిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతుష్టులయ్యారు. వారు ఏ కుసైనా కూడా వాళ్ళ నుంచి కొంచెం కూడా అసతం చెందలేదు, ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి ఆహ్వానించబడిన వ్యక్తులందరినీ సంతృప్తిపరచాలంటే మనం ఏం చేస్తే వాళ్ళని సంతృప్తిపరచగలుగుతాం? ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారు? మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం, ఆ కార్యక్రమం చేసినప్పుడు ఎంతోమంది అతిథి మందికి వస్తారు, ఆ అతిథులకి ఏం చేయడం ద్వారా మనం వారిని సంతృప్తిపరచగలుగుతాం? భోజనం, ఎస్, ఇంకా మంచి వెల్కమ్, ఇంకా మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇంకా ప్రియంగా మాట్లాడాలి, ఇంకా కృష్ణ ప్రేమ ఇవ్వడం ద్వారా. ఇవన్నీ మనం టెంపుల్ దేనాగర్ టెంపుల్లోని మన మందిరానికి ఎంతమంది వైష్ణవులు ప్రోపర్ డిసైపుల్స్ ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఇనాగరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కంప్లీట్ సాటిస్ఫైయారు, ఇంత అద్భుతంగా ఉంటుంది. అదే సమయంలోని జీబీసీ మీటింగ్ టైంలో కూడా ఎంతోమంది వైష్ణవులు వచ్చారు, వారందరికీ అద్భుతమైన ఆహారం, మంచి ప్రసాదము, మంచి వసతి, ఆదరపూర్వకంగా వాళ్ళతో మాట్లాడడం అంది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది మనం చేయడం ద్వారా వారి ఉదయాల్లో ఎంత సంతృప్తిని కలిగజేస్తుంది. ఆ అదే కార్యక్రమాన్ని ఈ యొక్క ధర్మరాజు వచ్చిన వ్యక్తులందరితో చేశాడు. ఎవరితోని? దేవతలతోని, మానవులతోని, కేచరులు. కేచరులు ఎవరంటే శివుని యొక్క ప్రమదగణాలు, అంటే శివుని దగ్గర భూత ప్రేత అనే రకరకాల శుభని పర్సన్స్ ఉంటారు, వీళ్లను కూడా ధర్మరాజు పట్టించుకున్నాడు. అక్కడ అది అతని గొప్పతనం. మనం మనతోటి వాళ్ళని ఆప్యాయంగా ప్రకటిస్తాం, మనకన్నా పెద్దవాళ్ళు అంటే ఓకే దేవతలు సరే ఓకే, కానీ తనకన్నా చిన్నవాళ్ళు అదొక చెందిన వాళ్ళు ఈ భూత ప్రేత గణాలు. ఈ గణాలను కూడా ధర్మరాజు వాళ్ళ పట్ల ఆదరాభిమానాన్ని చూపించాడంటే అతని యొక్క సహృదయము, విశాల భావన, తర్వాత కృష్ణుడి పట్ల ఉండే అపారమైన భక్తి అదొక ప్రదర్శిస్తుందనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఈ యొక్క సన్నివేశం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆహ్వానించబడిన ప్రతి ఒక్క అతిథిని కూడా మనం పట్టించుకోవాలి. అది మూడు పద్ధతుల ద్వారా మనం వారిని సంతృప్తికొలుతాం. ఒకటి, వారి యొక్క ఆసక్తి ఏంటి, వారికి ఇష్టమైన వారి యొక్క లైక్ నీడ్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ కన్సర్న్, ఈ మూడు రకాల అంశాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వ్యక్తులు ఖచ్చితంగా సంతృప్తి పొందారు. నీడ్ అంటే అవసరం. అవసరం ఏంటి? వచ్చిన వ్యక్తికి ఆ యొక్క ఆహారాన్ని అందించడం, మంచి వసతి చేకూర్చడం, ఇది నీడ్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్, వాళ్ళని హృదయపూర్వకంగా పలకరించడం, వారికి ఇష్టపూర్వమైన బహుమతులు వాళ్ళకి అందించడం, ఇవి చేయడం ద్వారా ఆ వ్యక్తి ఎంతో సంతృప్తి చెందుతారు. నెక్స్ట్ కేర్ అంటే అతను పట్టించుకోవడం. అతని దూరం అతను వచ్చినప్పుడు అతన్ని హృదయపూర్వకంగా మాట్లాడి అతన్ని విషయ సమాచారాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ వ్యక్తి ఎంతో సంతృప్తి చెందుతాడు. అందులో ఈ మూడు విషయాలు మనం ఎప్పుడైతే వ్యక్తి విషయం తీసుకుంటామో ఆ వ్యక్తి ఖచ్చితంగా సంతృప్తి చెందాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ధర్మరాజు కూడా ఈ యొక్క దేవతల్ని, మానవుల్ని, కేచరుల్ని, ఇతరులందరినీ కూడా చక్కగా ఆదరించాడు. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళందరూ ఎంతో సంతృప్తి చెంది వారి యొక్క నెలవులు అంటే వాళ్ళు తిరిగి వచ్చిన ప్రదేశానికి వెళ్లిపోయారు అని చెప్తుంది. 53 శ్లోకంలోని కలి స్వరూపుడు కురుకుల వ్యాధినగు పాపి దుర్యోధను తప్ప సర్వులు సంతుష్టులైరి. పాండు తన యొక్క ఐశ్వర్యాబ్దును గాంచి దుర్యోధను సహింపజాలకపోయాను అని చెప్తుంది. అంటే దుర్యోధను తప్పించి రాజుసుయోగానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందారు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకు దుర్యోధను సంతృప్తి చెందలేదంటే అతడు కలిస్వరూపుడు, కురుకుల వ్యాధి సోకిన వ్యక్తి ఆనందం ఉండలేడు. అదేవిధంగా ఈర్ష, అసూయ ద్వేషాలు కలిగిన వ్యక్తి ఆనందంగా ఉండలేడు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆ రెండు కలిగిన వ్యక్తి ఉండడం వల్ల పాండురాజు సమయకులైన ఈ యొక్క పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు ఎంత గొప్ప కిందను పొందారు, ఎంత ఐశ్వర్యాన్ని పొందారు చూసి అతడు సహించలేకపోయాడు. ఎవరైనా మనం కూడా చూస్తుంటాం, మన యొక్క సాధారణ ప్రపంచంలో మనకన్నా మంచి తెలివైనవి ఉన్నాడనుకోండి, అతను అందరూ ఎంత తెలివైన వాడిని కీర్తిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క కీర్తిని చూసి మనం సహించలేం, వాడిని ఏదో ఒకటి అంటేనే ఉంటాం, ఏదో ఒకటి అతని కించపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీనికి లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను, పెద్దప్పుడు ఒక మంచి స్టోరీ చెప్పారు. ఒక వ్యక్తి తన అతిథులందరినీ కూడా గృహప్రవేశానికి ఆహ్వానించాడు. అందరూ గృహప్రవేశానికి వచ్చారు. ఎంతో మంది వ్యక్తులు ఇల్లంతా చూశారు, ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది. ఏములో కూడా అసలు వంక పెట్టడానికి కూడా లేనంత అద్భుతంగా ఉంది. ఇక ఆహారం చూస్తే అన్ని అద్భుతమైన రుచికరమైన ఆహార పదార్థాలు, తర్వాత ఆప్యాయంగా ఆదరణ, వారికి ఇవ్వాల్సిన వసతులన్నీ కూడా అన్ని పక్కా ఉన్నాయి. ఎవరు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఇసుమంతా కూడా అసలు తప్పు పట్టడానికి లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. అందులో ఒక ఈశా స్వరూపుడు కూడా వచ్చాడు. వాడు కూడా మొత్తం చూశాడు, మొత్తం ఇల్లులంతా పరిశీలించాడు. చాలా బాగుంది, ఒక్క మాట కూడా చెప్పడం లేదు. భోజనం తిన్నాడు, ఓహ వండర్ఫుల్, అన్ని చాలా బాగున్నాయి. వసతి చూశాడు, అబ్బా చాలా బాగుంది. ఇక ఏం చేయాలో అర్థం లేదు. అందరూ వచ్చిన వ్యక్తికి చాలా మంచి ఇల్లు కట్టావు, చాలా మంచి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చావు, నీ నువ్వంతా కూడా సుఖంగా కలకాలం వద్దిలే అని ఆశీర్వదించి వెళ్ళిపోతా ఉన్నారు. లాస్ట్ ఈశాశ్వరుడైన ఈ యొక్క అసూయ స్వరూపైన వ్యక్తి దగ్గరకు వచ్చారు. అందరూ వీడిగా చూస్తున్నారు, వీడేమంటాడు, ఇప్పుడు అన్ని బాగున్నాయి కదా, వీడు ఎట్లా బాగుంది, ఏదో చెప్తాడు కదా, ఎట్లా చెప్తాడు, ఏం చెప్తాడని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అంతా చూసి, ఇల్లంతా బాగానే కట్టారు, ఇంటి యజమాని ఇంత లావున్నాడు, వీడు చేస్తే ఎట్లా పెట్టుకెళ్తారు, కోసి పెట్టగలరన్నారు. అంటే ఆ ఈశాశ్వరుడు స్వభావం ఏంటంటే ఏదో విధంగా ఏదో వంక అతని ఇతరుల యొక్క కీర్తిని కానీ లేదా ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని వంగ చూపించడం అంది వాళ్ళ స్వభావం. సిమిలర్లీ ఈ దుర్యోధను కూడా అదే స్వభావం కలిగి ఉన్నాడు. అంత గొప్ప ఐశ్వర్యం పొందిన ఈ యొక్క రాజసూయ యాగం చూసి అతను సహించలేకపోతా ఉన్నాడు అనమాట. అతని హృదయం అంతా ద్రవించిపోతా ఉంది. లైక్ రోగి ఎట్లా బాధపడుతూ ఉంటాడో అలాగా ఈశానే స్వభావం కలిగిన వ్యక్తులు ఆ విధంగా మొదలు పడుతూ ఉంటారు విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చాణకుడు ఒక గొప్ప నీతి చెప్తున్నాడు. ఏంటంటే అప్పులు చేసి వ్యసనాలు పాలైన భర్తని, రెండు తండ్రిని, పాటివచ్చిన రెండు స్త్రీని, దుర్మార్గుడైన కొడుకుని, చెడ్డ యజమానిని, పాచిపోయిన అన్నాన్ని ఇమీడియట్గా వదిలిపెట్టాలి. అంటే వదిలిపెట్టాలి. వాటిని తీసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా బాధపడతావు, లేదంటే సఫర్ అవుతావు, దుఃఖిస్తావు. లైక్ అప్పులతో ఉన్న ఒక తండ్రి ఉన్నాడనుకో, వాడి కుటుంబంలో ఓ సో మెనీ అప్పులు, ఆ అప్పులు తీసినా కాక దాన్ని పట్ల వ్యసనాలు కూడా పోగి తిని తాగి పూర్తిగా ఇంట్లో అంతప్పుడు నరక పని చేస్తాడు. ఆ విధంగా చేయడం ద్వారా ఇంట్లో పిల్లలు, భార్య అందరూ కూడా ఆ యొక్క అప్పుల బాధ భరించలేక ఆ యొక్క తండ్రి చేస్తున్న పనులు సహించలేక చాలా సఫర్ అవుతుంటారు. ఇది మన యొక్క బాహ్య ప్రపంచంలో చాలా చూస్తుంటాం. అందువల్ల అటువంటి తండ్రిని విడిచిపెట్టని చెప్తున్న శాస్త్రం చాణకుడు చెప్తా ఉన్నాడు. రెండోది పాచివత్తిన శ్రేణి, అంటే చెడ స్వభావం కలిగిన స్త్రీని ఉండడం వల్ల ఆ భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు ఎప్పుడు కూడా చాలా దుఃఖిస్తూ ఉంటారు. ఆ యొక్క పిల్లలకి సరైన సంబంధాలు దొరకవు, లేదంటే ఇంట్లో ఎవరు కూడా వారిని ఆ యొక్క కుటుంబాన్ని గౌరవించరు. అందులో పాతివచ్చిన స్త్రీ ఉన్నట్టయితే, లేని పాతివచ్చిన లేని స్త్రీ ఉన్నట్టే ఆమెని వదిలిపెట్టాలి. నెక్స్ట్ దుర్మార్గుడైన కొడుకు, కొడుకులో ఎటువంటి సద్లక్షణాలు లేవు, ఎప్పుడు కూడా ఇతరులను ఏ విధంగా పీడించాలి, ఏ విధంగా వాళ్ళని దోచుకోవాలని స్వభావం గల వ్యక్తి అని దూరం చేయండి, అతను విడిచిపెట్టేయండి అని చెప్తారు. తర్వాత చెడ్డ యజమాని, చాలా మంది మనం యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటాం. ఆ యజమాని ఎప్పుడు కూడా పనివాడి నుంచి ఎట్లా ఆ యొక్క పనిని తీసుకుని వాడికి డబ్బులు తక్కువ ఇచ్చి వాడిని పీడించలేదు అనమాట. ఇటువంటి స్వభావం మనం బయట మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అటువంటి యజమాని మనం విడిచిపెట్టాలి. అలా చేసినట్టయితే ఆ యొక్క వ్యక్తి దగ్గర పనిచేసిన వ్యక్తి చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాడు. అదేవిధంగా పాచిపోయిన అన్నం, మనం 3-4 రోజుల క్రితం పెట్టిన ఆహారాన్ని మనం తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది, తదో కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఇమీడియట్ గా విడిచిపెట్టండి అని చాణకుడు చెప్తాను. అందులోని దుర్మార్గుడైన కొడుకు, మరి ఇక్కడ దుర్యోధను అనేవాడు కురుకుల నాశనం జన్మించాడు. అతడు దుర్యోధను జన్మ తీసుకున్న తర్వాత భీష్ముడు, ఇతర పరివారందరూ కూడా దుర్దర్శనం చెప్పారు, నాయన ఈ వృత్తిని చాలా దుర్మార్గుడు, ఇతను పుట్టిన గడియలు మంచివి కావు, ఇతను సంహరించకపోతే నీ మొత్తం వంశమంది నాశనం అయిపోతుంది అని హెచ్చరించారు. ఎందుకంటే దుర్యోధను జన్మించినప్పుడు నక్కలు అరిశాయి, తర్వాత తోడేళ్ళు అరిశాయి, తర్వాత గుడ్లగోపులు పగటపూట అరుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా గుడ్డపూలు రాత్రి కూడా అవుతాయి, కానీ గుడ్లగోపులు పగటపూట అరుస్తూ ఉన్నాయి. తర్వాత అకాలంలోని జరిగే కార్యక్రమం జరుగుతున్నాయి, కాలం కాని కాలంలో జరిగే కార్యక్రమం జరుగుతున్నాయి. తర్వాత అంటే ఆకాశంలో ఎటువంటి మేఘాలు లేవు, కానీ ఉరుములు మెరుపులు వెరుస్తూ ఉన్నాయి. ఆకాశం అంతా ఎర్రగా మారి ఉంది. ఇదంతా మహాభారతంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. వీటన్నింటినీ చూసి ఈ యొక్క భీష్ముడు ఇతర పరివారాలు చెప్పారు, నాయన ధృతరాష్ట్ర, ఈ యొక్క పుత్రుడు జన్మించే సమయం మంచిది కాదు, ఇతను సంహరించినట్టయితే నీ కులం బాగుంటుంది, లేదంటే మొత్తం కురవంశం అంత మొత్తం నాశనం అయిపోతుంది, దయచేసి అతను చేయని చెప్పారు. కానీ ధృతరాష్ట్రుడికి దుర్యోధన పట్ల అపారమైన ప్రేమ ఉంది, పుత్రప్రేమ వాత్సల్యాన్ని చంపుకోలేక ఆ కుమారుని అట్లాగే పెంచాడు. తద్వారా ఏమైంది, మొత్తం వంశం అంతా నచించిపోయింది అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంటురోగం పట్టిన వ్యక్తిని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మిగతా అందరూ కూడా అంటుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తుంది, అతడు రోగ రూపమున ఆ కులము జన్మించను. రోగం కలిగిన వ్యక్తి ఎక్కడైనా ఒక వ్యక్తి అంటురోగం, లైక్ సమ్ టైమ్స్ ఈ యొక్క ఏమంటారు చికెన్ పాక్స్ లేదా సమ్ క్షయవాది టీబీ ఇటువంటివన్నీ కూడా అంటురోగం. ఈ అంటురోగాన్ని మనం ఎప్పుడైనా మనం సర్లే పోనీలే మనవాడే కదా అని పట్టుకుని పెట్టుకున్నట్టయితే అదేమవుతుంది, మిగతా వారు సాగుతుంది. ఆ మిగతా వారికి మొత్తం ఆ సభ్యులందరినీ కూడా సమూలంగా నచ్చింపజేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ దుష్ట స్వభావం కలిగిన దుర్యోధనుని పుత్రుని ఉంచుకోవడం ద్వారా కురువంశంలో ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క ప్రభావం ద్వారా చెడిపోయారు. కర్ణుడు కావచ్చు, ఈవెందో భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇక కురు సామ్రాజ్యంలో ఉండే మిత్ర పరివారం అంతా కూడా అందరూ కూడా దుర్యోధన ప్రభావానికి లోనై వారందరూ చెడిపోతానికి లోనయ్యారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి పగ ప్రతీకారం లేదా ఈర్ష్యను చూపించుకుంటారనేది మనం గమనించినట్టయితే ఈ యొక్క మనం వినే ఉంటాం మహాభారతంలోంచి ఒక సన్నివేశంలోని కాగల కార్యం గంధర్వులే తీర్చారని మనం వింటూ ఉంటాం. అంటే మనం ఏ పని చేయాలనుకున్నామో ఆ పనిని గంధర్వులు పూర్తిస్తారంటాం. దీన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క భీముడి దగ్గర నుంచి వచ్చింది అది. ఎందుకోసం అంటే పాండవులు వనవాసం పంపించిన తర్వాత దుర్యోధన్ని ఆ పాండవులు అప్పుడు కూడా వదిలిపెట్టాలని ఇష్టం లేదు. ఏదో విధంగా వాళ్ళని ఇంకా వాళ్ళని మానసికంగా కృంగింపజేయాలి అని తీవ్రమైన ఈశ కలిగి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క అరణ్యంలోని ఒక సరస్సు దగ్గర వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నప్పుడు దుర్యోధనుడు తన సమస్త సైన్యంతో సమస్త సంపదలతో ఆ సరస్సుకు రెండో వైపుగా పెద్ద టెంట్ గుడారం వేసుకుని పూర్తిగా ఆనందంతో తైతక్కలాడుతున్నాడు. అంటే అతను తాగుతూ తింటూ జలసా చేస్తూ ఉన్నాడు. సరస్సుకి ఇటుపక్కన వీళ్ళు భీముడు పాండవులందరూ కూడా వనవాసంలోని వాళ్ళు అరణ్య కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సందర్భం చూసి భీముడికి చాలా కోపం వచ్చింది. వీరు చూడు, మమ్మల్ని అరణ్యపాలన చేసి మా ఆస్తిని మొత్తం తీసుకుని తిరిగి తన తలక ధనాన్ని చూపించుకోవడం కోసం, ఐశ్వర్యం చూపించుకోవడం కోసం మమ్మల్ని ఇంకా వాడు మదన పెడుతూ ఉన్నాడు, వీడు చంపుతానని కోపంతో ఉన్నాడు. అర్జునుడు, నన్ను వదిలిపెట్టే, మనం జరిగింది వదిలిపెట్టని తీసుకుని లోపలికి పట్టించారు. ఆ రోజు రాత్రి పూర్తయింది. తెల్లవారుజామున దుర్యోధనుడు ఇతర పరివారంలో కూడా సరస్సులో స్నానం చేయడం కోసం దిగుతారు. అయితే ఆ సరస్సు ఎంతో కాలంగా గంధర్వుల యొక్క సంరక్షణలో ఉంది. ఎందుకంటే ఆ గంధర్వుల ఆ యొక్క సరస్సును చూస్తూ ఉండదు. ఆ సరస్సులో కేవలం గంధర్వులు మాత్రమే స్నానం చేయాలి, వేరెవరు స్నానం చేయకూడదు. అందువల్ల ఈ విషయం తెలియకుండా ఉండడం వల్ల దుర్యోధన తన పరివారంలో కొంతమంది వెళ్లి స్నానం చేసినప్పుడు ఆ గంధర్వుల పరివారాన్ని మొత్తం కూడా సంహరిస్తారు. ఈ విషయం దుర్యోధన తెలుస్తుంది. ఎవరికైనా బాగా ఐశ్వర్యం లేదా బలం ఉన్న వ్యక్తిని తన తర పరివారం ఎవరైనా ఎదిరించారు లేదంటే వాళ్ళని కొట్టారు తిట్టారని చెప్పినప్పుడు వాడు ఇమీడియట్ గా పొగరుతో గర్వంతో వాళ్ళు ఎదుర్కోవడం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా దుర్యోధనం కూడా ఆ యొక్క సరస్సుకి తన పరివారం మొత్తం వచ్చి గంధర్వులతో యుద్ధాన్ని దిగుతారు. గంధర్వులు కొద్ది స్థానంలో మొత్తం దుర్యోధనకు సమూలంగా ఆ యొక్క సైన్యాంతరం కూడా సంహరించి దుర్యోధనని కర్ణుని అందరూ కూడా బంధింపజేస్తారు. ఆ ఈ విషయం ఇటుపక్కన ఉన్న భీముడు అర్జునుడు చూస్తాడు. అప్పుడు భీముడు చెప్తాడు, కాగల కార్యం గంధర్వులు పూజ చేశారని, మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో ఆ కార్యం వాడే చేసేశారు, హ్యాపీ అని దుర్యోధన నవ్వుకుంటాడు. అయితే అప్పుడు అర్జునుడు కూడా సరే అనుకుంటాడు. ఈ విషయం ధర్మరాజు తెలుస్తుంది. వెంటనే ధర్మరాజు భీముని పిలిచి, భీమా, నువ్వు వెళ్లి ఆ దుర్యోధన్ని ఇతర పరివారం కూడా విడిపించుకురా అని చెప్తాడు. ఆయన తన అన్న మాటని అసలు చేయడానికి ఇష్టం లేక నేను చేయను అంటాడు. అప్పుడు అర్జున్ చెప్తాడు, నువ్వన్న పోయి చేశాను. అప్పుడు అర్జున్ బయలుదేరుతున్నాడు. అర్జున్తో పాటు మళ్ళీ భీముడు కూడా బయలుదేరి ఆ గంధర్వులతో యుద్ధం చేసి ఆ యొక్క దుర్యోధన్ని ఇతర పరివారాన్ని కూడా తీసుకొచ్చి ధర్మరాజు ముందు ఉంటాడు. ధర్మరాజు స్వయంగా దుర్యోధన్ కట్లుప్పి తన మంచి సుఖాసనం ఇచ్చి మంచి ఆచరించి జరిగిందే జరిగిపోయింది, తిరిగి మళ్ళా మీ యొక్క అంతఃపురంకి వెళ్ళిపోండి అని సహృదయంగా మాట్లాడతాడు. ఆ యొక్క పలికిన పలుకులు దుర్యోధనకు బాణాల్లా గుచ్చుకుంటాయి అన్నమాట. ఎందుకంటే అసూకెళ్ళిన వ్యక్తి, ఈశాకెళ్ళిన వ్యక్తి, అవతల వ్యక్తి ఎవరు పట్ట కలిగి ఉన్నా ఆ వ్యక్తి ఎంతో సహృదంతో మాట్లాడినప్పుడు అవి అతనికి సహృదం మాట్లాడిన మాటలా ఉండవు, అవి అతనికి బాణాలు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అందులో ఆ దుర్యోధన్ ఎంతో తీవ్ర మదనపడి తన యొక్క టెంట్ లో కూర్చుని, అంటే ఆ యొక్క కుడారంలో కూర్చుని, నేను ఈ రోజు నుంచి నేను పూర్తిగా రాజ్యాన్ని వదిలివేసి నేను పూర్తిగా అరణ్యానికి వెళ్ళిపోతాను, నేను పూర్తిగా ఈ విషయాల మీద ఆశలు చూపించానని చాలా సఫలవుతారు అన్నమాట. ఎంతో మంది బతిమాలుతారు, శకుని తర్వాత వికర్ణుడు మిత కర్ణుడు ఇతర అందరూ కూడా వచ్చి ఏం పర్లేదు, జరిగింది జరిగింది, మళ్ళీ మనం రాజ్యానికి వెళ్ళి మనం ఈ పాండవులందరూ సమూలు నాశనం చేద్దామని ఎన్నో రకాలుగా ఎత్తుకొచ్చేస్తారు. కానీ ఎవరు చెప్పినా కూడా వినకుండా అట్లాగే ఉంటాడు. లాస్ట్కి రాక్షసులు ఈ యొక్క దుర్యోధన దగ్గరొచ్చి, నీకేం భయలేదు, మేమున్నాం, నువ్వు అందరికీ గురువు అంటాడువి, నువ్వే వెనకం చేస్తే మాకు ఎవరు ఆ యొక్క ఆదరణ అంది చూపించేవాళ్ళు, నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ధర్మ నీ యొక్క విధిని పాటించాలి, నువ్వు ఈ విధంగానే ఉండాలని వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు. అప్పుడు దుర్యోధన, సరే నేను మళ్ళా నా రాజ్యం తీసుకుని ఆ పాండవులందరూ కూడా సమరిస్తాను, లేదంటే వాళ్ళని నాశనం చేస్తాను, బాగుంటుంది, తిరిగి రాజ్యాన్ని కోసం. అంటే అసురు స్వభావం వ్యక్తులు అసురు స్వభావంగా వ్యక్తుల చేత ప్రభావించబడతారు, కానీ మంచి వ్యక్తులతో ప్రభావితం కాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఏ స్వభావంతో మనం ప్రపంచాన్ని చూస్తామో అదే స్వభావం మనకు, అదే భావన మనకు కనిపిస్తుంది. ఇక దుర్యోధను కావచ్చు, ధర్మరాజు కావచ్చు, వాళ్ళు విద్యని ఈ యొక్క ద్రోణాచార్య దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత దేశాటకు వెళ్ళినప్పుడు దుర్యోధను చెప్తాడు, నీకన్నా మంచివాడు ఎవరైనా ఉంటే చూసిరా అని ద్రోణాచార్య చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజుకి చెప్తాడు, నీకన్నా ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే చూసిరా అని చెప్తాడు. ఇద్దరు చూసింది ఒకే ప్రపంచాన్ని, కానీ వారిచ్చే సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ముందుగా ధర్మరాజు వెళ్ళాడు, దేశమంతా మొత్తం పర్యటించి వచ్చాడు. చూసొచ్చి, గురువర్య, నాకన్నా చెడ్డవాళ్ళు ఎవరూ లేరు, అందరూ చాలా మంచివాళ్ళు, ఎంతో ఉత్తములు, ఎంతో గొప్పవారు అని నేనే వాళ్ళందుకన్నా పూర్తిగా అదముణ్ణి అని చెప్పాడు. ఆ తర్వాత దుర్యోధన్ నువ్వు పోయినాను, దుర్యోధన్ మొత్తం అదే ప్రదేశాన్ని, ధర్మరాజు ఏదే ప్రదేశాన్ని చూశాడో అదే ప్రదేశాన్ని దుర్యోధన్ కూడా చూశాడు. కానీ అతనేం చెప్పాడు, వీళ్ళందరూ కూడా పరమ దుర్మార్గులు, నేను చాలా మంచివాడినాను. అంటే ఇక్కడ ప్రదేశం ఒకటే, వ్యక్తులు ఒకటే, అక్కడ కార్యక్రమాలు ఒకటే, కానీ ఏ స్వభావం కలిగి ఉన్నామో ఆ స్వభావంతో మనం ప్రదర్శిస్తామనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడ ధర్మరాజు ఎంతో సహృదయము, నీతిమంతుడు, నిజాయితీపరుడు, ధర్మ పరివారు కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మంచిని చూశాడు కాబట్టి వీరందరూ ఎంత మంచివాళ్ళు, నాకెంతో తక్కువ అని నేను ఎంతో అదముణ్ణి అనుకున్నాడు. దుర్యోధనుడు దుర్మగ్రక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి తను చూసే ఎదురుగా చూసే వ్యక్తులందరూ మంచివాళ్ళు కనిపించారు, కానీ అతనిలో చెడు లక్షణం చూస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా పరమ చెడ్డవాళ్ళు, వీళ్ళందరికన్నా నేను చాలా మంచివాడిని అనుకున్నాడు. అందులో వాళ్ళ స్వభావాలకు అనుగుణంగా ప్రదేశాన్ని కానీ వ్యక్తులు కానీ లేదంటే ఆ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు అనే విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సిమిలర్లీ మూర్ఖులు లేదంటే నాస్తికులు వాళ్ళు ఎప్పుడు కూడా బలాన్ని బలగానే నమ్ముకుంటూ ఉంటారు, కానీ బుద్ధిమంతులు లేదంటే తెలివైన వాళ్ళు కేవలం ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్నే వాళ్ళు ఎప్పుడుగా నమ్ముతారని విషయం అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే కురుపాండ యుద్ధానికి నిర్ణయం తర్వాత ఈ యొక్క యుద్ధాని కోసం బలగాన్ని వేరువేరు చేయడం కోసం కృష్ణుడు తన వైపు 10 లక్షల యాదవ సైన్యం ఉన్నది, నేను యుద్ధం చేయను, కేవలం ఒంటరిగా ఉంటాను అని రెండు భాగాలు చేసినప్పుడు ప్రపంచంగా అర్జునుడు కోరుకోనని చెప్పినప్పుడు అర్జునుడు నాకు నువ్వే కావాలని కోరుకున్నాడు. దుర్యోధన్ ఎంతో ఆనందపడిపోయాడు, మూర్ఖుడు అర్జునుడు కృష్ణుడు ఏమీ యుద్ధం చేయడు, ఒంటరిగా ఉంటాడు, ఉపయోగం ఉంది, కానీ 10 లక్షల యాదవ సైన్యం అంటే ఏ మాటలా, ఇది నాకు అర్జునుడికి అసలు బుద్ధి లేదు, కనుక కావాలని తీసుకున్నాడు. అంటే ఎవడైతే మూర్ఖ స్వభావం కలిగి ఉంటాడో, నాస్తిక స్వభావం కలిగి ఉంటాడో, దుర్మార్గ స్వభావం కలిగి ఉంటాడో వాడెప్పుడు కూడా బలాన్ని బలగాన్ని నమ్ముకుంటాడు, కానీ భగవంతుని పైన విశ్వసించడు. కానీ బుద్ధివంతులు లేదా తెలివైన వాళ్ళు కేవలం భగవంతుని ఆశీర్వాదాన్ని మాత్రమే నమ్ముకుంటారు. సిమిలర్లీ మనం కూడా సొసైటీలో మనం జీవితం గడుపుతున్నప్పుడు మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కీర్తిని కానీ మన బలాన్ని కానీ మన యొక్క సంపదను కానీ మన యొక్క పరివారాన్ని కానీ మనం నమ్ముకోకూడదు. అవన్నీ కూడా అశాస్త్రమైనవి, శాశ్వతంగా ఉండేవి కావు, ఎప్పుడు ఉండిపోతే తెలియవు. కానీ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ మన వైపు ఉంటుంది కాబట్టి ఆశీర్వాదం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ యొక్క ఆశీర్వాదం పట్టు ఏదైతే రిసోర్స్ అంటే ఈ యొక్క బలం కావచ్చు, కీర్తి కావచ్చు, సంపద కావచ్చు, సమృద్ధిగా అన్నీ లభిస్తాయి. ఇక్కడ దుర్యోధనుడు తన యొక్క మూర్ఖత్వంతో బలాన్ని బలగా నమ్ముకుని కురువంశాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు. కానీ ఈ యొక్క పాండవులు దేవుడైన శ్రీకృష్ణ భగవానికి ఆశీర్వాదం, ఆయన దర్శనం తీసుకోవడం ద్వారా సమస్త ఐశ్వర్యాన్ని, కీర్తిని, సంపదని అన్నిటి కూడా పొంది ఇప్పటి కూడా ప్రపంచ చరిత్రలో వాళ్ళ యొక్క పేరును నిలబెట్టుకునే విధంగా తయారైంది. అందులో ఇక్కడ మనం తెలివితోని బుద్ధితోని భగవంతుని యొక్క బ్లెస్సింగ్ తీసుకోవడం కోసం మనం ఆసక్తి చూపించాలనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే సమాజంలో ఎందుకు ప్రజలు ఈ విధంగా ఈ యొక్క విషయాల పట్ల లేదా పాప జీవితం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు అని మనం గమనించినట్టయితే, అజ్ఞాన కారణంగా వాళ్ళు కొత్త రకమైన ఆసక్తిని తయారు చేసుకుని భౌతిక ప్రకృతి నియమాలను వాళ్ళు ఉల్లంఘించి ఆ యొక్క ప్రపంచంలో బంధనల చేత వాళ్ళు బంధించబడతారనే విషయం తెలుస్తుందన్నమాట. అజ్ఞానం అంటే నేను నాది అనే స్వభావంతో ఈ యొక్క ప్రదేశాన్ని నేనే భోగించాలి, నేనొక్కటి మాత్రమే ఆనందపడాలనే భావంతో వాళ్ళు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కొత్త రకమైన ఆసక్తి కార్యక్రమాలు తయారు చేసుకుంటారు. అంటే ఇంద్రియభోగ కార్యక్రమం కావచ్చు, లేదంటే వైదిక నిబంధనలకి వ్యతిరేకంగా ఉండే కార్యక్రమాలు కావచ్చు, వాటి కొత్తగా తయారు చేసుకుంటారు. వాటిని తయారు చేసుకుని ఆ యొక్క నియమాలను ఉల్లంఘించి ప్రకృతి బంధంలోని, అంటే భౌతిక ప్రకృతి బంధంలో వాళ్ళు బద్ధులవుతారు. ఆ విధంగా వాళ్ళు పదే పదే ఈ బౌద్ధిగతిలో జన్మలు తీసుకుంటూ ఉంటారని ఇక్కడ ప్రభాకర్ ఒక లెక్చర్లో వివరిస్తున్నారు. దానికి మరి దేవదేవ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7:28 శ్లోకంలో ఏ విధంగా మనం పాపాన్ని బయటపడాల విషయం తెలియజేస్తున్నాడు. ఏషాం త్వందగతం పాపం జనానాం పుణ్యకర్మణం తేదండ మోహ నిర్ముక్త భజంతేమాం దృఢావృత అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కేవలం భగవంతుని యొక్క కార్యక్రమం నిమగ్నం కావాలంటే వ్యక్తి ఖచ్చితంగా పాప జీవితం నుంచి దూరం కావాలి. పాప జీవితం దూరం కాడు ఏ ఒక్కరు కూడా భగవంతుని భక్తి స్థాయిలో నిలవలేరు అని ఆ శ్లోకం వివరిస్తుంది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా చేయాలంటే ధర్మ నియమాల ప్రకారం జీవితం గడుపుతూ పుణ్యంగా వర్తించి పాపపరాలని నచింపు చేసుకున్న వారే భక్తి మార్గం ద్వారా క్రమంగా ఉత్తమ భక్తి సేవకి వాళ్ళు స్థాయికి ఎదగలుగుతారు అని ప్రభుపాదర భాష్యం వివరిస్తున్నారు. అందులో మనం ఈ యొక్క భక్తి ధర్మ నియమాల ప్రకారం వైదిక ధర్మ నియమంలోని లేదా శాస్త్రాల్లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని మనం క్రమంగా ఆచరిస్తూ క్రమబద్ధంగా ఆచరిస్తూ తర్వాత మనలో ఉండే ఈ పాప చింతల్ని పాప జీవనాన్ని విడిచిపెట్టి పుణ్యంగా అంటే మంచి కార్య సత్కర్మలు చేస్తూ ఆ కార్యక్రమం జీవితూ చేయడం ద్వారా మనం దేవదేవం శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తి సేవలోని క్రమంగా అభివృద్ధి సాధిస్తూ మనం పవిత్రమైన భక్తి స్థాయికి చేరుకోగలుగుతాము అని ప్రభుపాదుల భాష్యం వివరిస్తున్నారు. అది కేవలం భగవంతుని నామం ద్వారానే మనం చేయగలుగుతామని అక్కడ మళ్ళీ రెండోది సాంగత్యం. సాంగత్యం లేకుండా ఎవరు కూడా ఆ యొక్క స్థాయిని చెందలేరు. అంటే ఎవరైతే కృష్ణ చైతన్యం తీవ్రంగా ఆచరిస్తారో అటువంటి వ్యక్తి శుద్ధభక్తుల సాంగత్యంతో తనలో నుండే భ్రాంతిమయ భావం నుంచి పాప జీవం నుంచి దూరమై అతడు పవిత్రుడు కాగలుగుతాడని ప్రభుపాదుల భాష్యంలో వివరిస్తారు. అందులో మనం సమూహాదులు ఏదో విధంగా మనం ఈ బౌద్ధిగతిలో పూర్వజనం పాపల వాళ్ళు కావచ్చు, సమూహాదులు మనం ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఉన్నాం. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనం ఈ కృష్ణ చైతన్యాన్ని తీవ్రతగా తీసుకుని పూర్వ పాప ఫలాల్ని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనం మన యొక్క మార్గంలో భక్తిత్వ మార్గంలో ప్రగతి సాధించగలుగుతాము అని ఇక్కడ అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఆ పద్ధతిలో మనం ఖచ్చితంగా ఆచరించవలసింది ఏంటంటే విష్ణు కర్మలు, యజ్ఞ నిర్వహణ ఒక్కటే ఈ మనల్ని పవిత్రం చేయగలుగుతాయని ఆ యొక్క లాస్ట్ శ్లోకంలో ఉంది. దేవదేవ యజ్ఞ నిర్వహణము, విష్ణు కర్మలు కీర్తించేవాడు సకల ఎదురు పాపల నుంచి విముక్తులగును అని 50 శ్లోకం భావంలో వివరించబడింది. ఏ వ్యక్తి అయితే విష్ణు కర్మలు అంటే దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ని ప్రియమైన కర్మలు చేస్తాడో ఆ కర్మలు చేసేతో పాటు యజ్ఞ నిర్వహణ అంటే ఈ కలికాలను విధించబడిన యజ్ఞము హరికృష్ణ మహామంత్ర జపం లేదా నామజపం ఈ రెండింటినీ స్థిరంగా ఎప్పుడైతే చేస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క సకల పాపాల నుంచి విముక్తుడు కాగలుగుతాడని ఈ యొక్క 54 శ్లోకం వివరిస్తుంది. మరి ఈ యొక్క యజ్ఞ నిర్వహణ అనేది భగవన్నామ జపం. మనం ప్రతిరోజు కూడా ఉదయం భగవంతు నామ జపం చేస్తున్నప్పుడు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ భగవంతు నామం మనం జపం చేస్తున్నప్పుడు ఈ నిర్ణయించబడిన సమయాన్ని కొంచెం కూడా మనం వృధా చేసుకోకూడదు. దాన్ని ఖచ్చితంగా దానికి కట్టుబడి మనం జపం చేయాలి. అంటే ఉదయం 5 గంటల నుంచి 5:15 నుంచి మనం జపం ప్రారంభించిన తర్వాత మనకు నిర్ణయించబడిన సమయం 7 గంటల వరకు. ఈ 7 గంటల వరకు మనం ఎట్టి బస్సులో కూడా మన మనసులో వేరే విషయాలు పెట్టు ఆశ చూపించకుండా, లేదంటే అనవసరమైన విషయాలు చర్చించకుండా కేవలం భగవంతుని నామం జపించడం కోసం మనం కేంద్రీకృతం చేసినప్పుడు అప్పుడు అది హృదయ పవిత్రం చేయడానికి అది పవిత్రం, అది త్వరితగతిన వీలవుతుంది. అలా కాకుండా మనం ఈ యొక్క నామజపం చేస్తుంటాం, కొన్ని సమయంలో పక్క వాళ్ళతో మాట్లాడుతాం, లేదు కొన్ని సమయంలో నిద్రలోకి వెళ్తుంటాం, లేదు కొన్ని సమయంలో అలా బయటకు వెళ్ళి తిరిగి వస్తుంటాం. ఇట్లా మనం మనకున్న సమయాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ఆ సమయాన్ని మనం వృధాపరచుకునే వాళ్ళు అవుతాము. తిరిగి మనం ఆ యొక్క నామజపాన్ని తర్వాత సమయం చేయడం చాలా కష్టమవుతుంది. ఉదయానికి ఉదయం మనం జపం పూర్తి చేయనప్పుడు ఆ తర్వాత 9 తర్వాత మనం జపం ప్రారంభిస్తే రాత్రి 10 కూడా జపం పూర్తి కాదు. హరికృష్ణ అంతా నడుస్తూనే ఉంటుంది, కానీ ఒక్క మాల కూడా మనం సరిగ్గా వెళ్ళలేము, సరిగా అనలేము. ఎందుకంటే ఎన్నో రకాల కార్యక్రమాలు మనకి అవి ఆటంకం ఏర్పరుస్తున్నాయి. కానీ నామజపం చేసే ఆ కార్యక్రమం ఆ సమయాన్ని మనం ఎప్పుడైతే ఖచ్చితంగా కట్టుబడి ఆ కార్యక్రమం ఆచరిస్తామో అప్పుడు మన హృదయ పవిత్రీకరణ అనేది చాలా త్వరితగతిన జరుగుతుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో అదే అంతేకాకుండా విష్ణు కర్మలు అంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవానికి ఏదైతే ప్రియమైన కర్మలు అయ్యో ఆ కర్మలు మాత్రమే చేయాలి, వేరేవి చేయకూడదు అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. మరి మనందరూ కూడా దేవదేవుని శ్రీకృష్ణ పైన భగవానికి ప్రియమైన కర్మలే చేస్తున్నాం. మరి ఆ కర్మలు ఏ విధంగా చేయాలి అంటే భక్తి భావంతోనే. అంటే చాలా మంది ఇక్కడ భక్తి అంటే మనం కృష్ణుని పట్ల ప్రేమ అని అంటాం, కానీ ప్రేమ అని తెలుసుకున్నప్పుడు అది ఏ విధంగా ఆ యొక్క సేవను ఆచరించాలన్నది మనం కొద్దిగా సూక్ష్మం పరిశీలిస్తున్నట్టయితే అది మనం ప్రియముగా అంటే భగవంతుడు ప్రీతిర్థం చేసే విధంగా మనం చేయాలి అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది మనం అది మనం చేసే పనుల ద్వారా కావచ్చు, తర్వాత మనం ప్రవర్తనలో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, లేదా మన యొక్క ఇతర కార్యక్రమంలో కావచ్చు మనం ప్రదర్శించాలి. అప్పుడే అది భక్తి భావంలోకి అలవడుతుందనే విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. దానికి చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే పుస్తక విత్తనాలు కావచ్చు, లేదా సమాజ మామూలు సంఘం మన యొక్క మందిరంలో ఉండే రకరకాల సేవలో కావచ్చు. సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ ఎంత అద్భుతంగా చేస్తే మన యొక్క పై అధికారులు కావచ్చు, లేదంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ కావచ్చు సంతృప్తి చెందాడనే విషయం మనం గమనించాలి. అప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా మనం చేయగలుగుతాం. అలా కాకుండా ఏదో సేవ ఇచ్చారు చేశానులే నా పని అయిపోయిందని వెళ్ళినట్టయితే అప్పుడు మనం బాధ్యతగా సేవ చేయలేదు, కర్తవ్యంగా సేవ చేసిన వాళ్ళు అవుతాం. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. కర్తవ్యం అంటే మనం కేవలం ఆ పని చెప్పాడు చేశాను అంతవరకే, నా పని అయిపోయింది, ఇక అది పాడైపోయిన సంబంధం లేదు, బాగున్న సంబంధం లేదు, లేచి వెళ్ళిపోవడం. కానీ బాధ్యత అంటే ఇది నాది, ఇది దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సంబంధించిన కార్యక్రమం, దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నేను నిన్ను వృధాపరచకూడదు, నేను సక్రమంగానే ఉంచాలనే భావంతో చూసేది. అంటే ఎప్పుడైతే నాది అనుకుంటామో ఆ యొక్క కార్యక్రమం చాలా పర్ఫెక్ట్ గా చేస్తాం. నాది కాదు, అది వేరే వాళ్ళది, అది కేవలం కర్తవ్యం బదులు చేసినప్పుడు అది కేవలం కర్తవ్యంలాగానే చేస్తాం, పనిచేసి బయటకు వస్తాం, దాని గురించి మనం పట్టించుకోం. అందువల్ల భక్తితో చేసేది బాధ్యత కూడుకుని ఉంటుంది, భక్తి లేకుండా చేసేది కర్తవ్యంగా ఉంటుంది విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో ఈ రెండింటినీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి మన కార్యక్రమం చేసినప్పుడు మనం ఆ యొక్క పవిత్రీకరణ మార్గంలో ప్రతిసాధించగలుగుతాం. మరి మహాప్రభు ఈ యొక్క తన యొక్క వివరించిన యొక్క ఒక లెక్చర్లో చదివాను. మనం 4 రకాల కార్యక్రమాల్ని మనం చేయకుండా ఉన్నట్లయితే మనం ఈ యొక్క భక్తి మార్గంలో చాలా త్వరితగతిని అభివృద్ధి సాధించవచ్చని చెప్తున్నాను మహాప్రభు. ఒకటి ఏంటంటే తినకు అంటున్నారు, అప్పుడు మన సందేహం ఏంటంటే తినొద్దు అంటారు, ప్రసాదం తినొద్దు అని అంటారండి. అయితే ప్రసాదం తినండి ఖచ్చితంగా, కానీ ఏం తినదంటే అత్యాహారము, అంటే నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తినద్దు. నువ్వు నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తినట్టే ఏమవుతావు, మనము నిద్రలోకి వెళ్తాము, లేదంటే మనం తమోగుణంలో ఉంటాం, మనం లేదంటే మన కార్యక్రమాన్ని బద్ధకంగా ఉంటాయి, అన్ని కూడా పూర్తిగా అస్వస్థంగా ఉంటాయి, అంతేకాకుండా మన ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అందులో మనకి ఎంత అవసరమో మన సరే మన సేవల నిమిత్తం ఎంత ఆహారం కావాలో అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి, అప్పుడు మనం సేఫ్. అదేవిధంగా కృష్ణునికి నైవేద్యం కాని ఆహారం, దేవదేవుని శ్రీకృష్ణ భగవానికి ఏదైతే నైవేద్యం కాదో ఆ ఆహారం తీసుకోవద్దు. అంటే అందువల్ల ఈ రెండు మనం తినకుండా ఉండాలి. అత్యాహారం అంటే అధికంగా తినడం, అదేవిధంగా కృష్ణునికి నైవేద్యం కాని ఆహారం, ఇవి తినకుండా ఉండడం ద్వారా మనం ఈ డివోషనల్ లైఫ్లో ప్రగతి సాధించగలుగుతాం. కానీ మనం ప్రసాదం తీసుకున్నప్పుడు ఇష్టమైన ఆహారం అని మనం ప్యాక్ చేసి పెట్టుకుంటాం, కబోర్డ్లో పెట్టుకుంటాం, లేదనేది కూలిపోయి పక్కన పడేస్తుంటాం, లేదంటే ఏదో విధంగా దాన్ని ఎక్కువ తీసేసుకోవాలని ఎక్కువ మనం ఆనందం పొందేయాలనుకుంటాం. కానీ దాదాపు ఏం చేయదు, పొందేది ఏం లేదు, అంత వస్తువులు వృధా అవుతాయి, సమయం వృధా అవుతుంది. అదేవిధంగా వినకు అంటే ఏం వినొద్దు అంటారు, అదేంటండి వినొద్దు అంటారు, భాగవతం తరగతి వినొద్దా, లేదంటే ప్రభుపాద లెక్చర్ వినొద్దా, లేదా మహారాజా లెక్చర్ వినొద్దా అంటారు. అవన్నీ ఖచ్చితంగా వినండి, తప్పేం లేదు. మరి వినకుండా ఉండవలసింది ఏంటంటే చెడ్డ సలహాలు, నెక్స్ట్ నిరుత్సాహపరిచే వచనాలు, తర్వాత చెప్పుడు మాటలు, ఈ 3 పనులు వినద్దు. చెడ్డ సలహాలు అంటే మనకి అప్పుడప్పుడు మన తోటి వ్యక్తులు కొంతమంది తప్పు సలహాలు ఇస్తూ ఉంటారు, మన భక్తిత్వ మార్గాన్ని పక్కపట్టే సలహాలు కావచ్చు, లేదా నిరుత్సాహపరిచే మాటలు, నీకు ఇంతేలే నువ్వు అంతే నువ్వు చేయలేవులే అంటే మనని నిరుత్సాహపరిచే వాక్కలు, లేదా చెడ్డ మాటలు, చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు అంటే ఈవెన్ దో అవన్నీ కూడా సంబంధించిన దానికి సంబంధం కాని విషయాలు, వాటన్నింటి కూడా మనకి చెప్పుడు మాటలు చెప్పి మనని తప్పు మార్గాన్ని చేసేటట్టు ప్రయత్నించేవారు. అందులో ఇటువంటి చెప్పుడు మాటలు కానీ, నిరుత్సాహపరిచే వచనాలు కానీ, లేదా చెడ్డ మాటలు, చెడ్డ సలహాలు కానీ ఎట్టు బస్సులో వినద్దు అని చెప్తుంది. నెక్స్ట్ కనకు, అదేంటంటే చూడదంటారా, రాధాగోని దర్శనం చేసుకోవద్దంటారా, భక్తులు దర్శనం చేసుకోవద్దంటారా, తులసిమారాయణ దర్శనం చేసుకోవద్దంటారా, అన్ని ఖచ్చితంగా చూసుకోవచ్చు. మరి చూడకుండా ఏంటంటే ఇంద్రియ భోగ వస్తువుల పట్ల ఆసక్తి చూపించొద్దు. ఇంద్రియ మన ఏవైతే ఇంద్రియ భోగ వస్తువులు ఉన్నాయో వాటి పట్ల ఆసక్తి చూపించొద్దు. మరి మన ఎప్పుడు కలత కలిగించేదేంటి, మన భక్తి సేవలో మనం ఆటంకం, మన భక్తి సేవ అత్యంత పెద్ద ఆటంకం కలిగించేది స్త్రీ, ఆడవాళ్ళ వైపు ఎక్కువగా చూడొద్దు. నెక్స్ట్ టీవీ, నెక్స్ట్ వార్తాపత్రికలు, నెక్స్ట్ బిల్ బోర్డ్స్, ఇవన్నీ కూడా భక్తియుత మార్గానికి ఆటం కలిగించే అంశాలు. ఈ అంశాలను ఎట్టు బస్సులు కూడా పరిశీలించొద్దు, వాటి వైపు గమనించొద్దు. అడుగు మంచి పెట్టేటైతే నీ యొక్క గమ్యం తప్పుదారి పడుతుంది అంటాం. నెక్స్ట్ అనకు అంటే అదేంటండి, ఏం మాట్లాడదంటే అట్లా అంటే ఖచ్చితంగా మాట్లాడ, నో డౌట్. భగవంతుని గురించి మాట్లాడుకుని తప్ప, లేదా భగవంతుని యొక్క పుస్తకాలు వితరణ చేయడంలో మనం చేయడం తప్ప ఉందా అంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మరి అనకుండా ఉండాల్సిన ఏంటంటే అబద్దాలు చెప్పకుండా ఉండాలి. నెక్స్ట్ తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. అందులో మీకు భక్తి జీవితంలో అబద్దాలు చెప్పినట్టయితే మనం ఏదైతే భక్తిలో సాగిస్తున్న ప్రగతి ఉందో అది తరిగిపోతూ ఉంటుంది. అబద్దాలు చెప్పే వ్యక్తి భూభక్తికి ఎంతో భారమైన వాడు. ఇది విష్ణు పురాణంలోని భూదేవి చెప్తా ఉంది. నాకు నా భూమి మీద అంటే నా పైన అతి పెద్ద పెద్ద పర్వతాలు ఉండొచ్చు, ఎంతెంత గొప్ప గొప్ప శిలలు ఉండొచ్చు, ఆ బరువు కన్నా అబద్ధం చెప్పే వ్యక్తి యొక్క బరువు నేను మొయలేకపోతా ఉన్నాను అని చెప్తుంది. అంటే అబద్ధం చెప్పేవాడు అంత భయంకరమైన బరువు కలిగి ఉంటాడు. అందులో మనం నిజ జీవితంలో ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతామో అంత బరువును మనం పెంచుతున్నాం భూమాతకి. తద్వారా మన భక్తిత్వ మార్గంలో ఏదైతే ప్రగతి సాధిస్తున్నామో, ఆ పుణ్యం లేదని ఫలం ఉందో అది లైక్ భక్తిత్వ పుణ్యఫలం కాదు, ఈ యొక్క అకర్మ అంటే కర్మ వికర్మ కాకుండా అకర్మ అంటే ప్యూర్ డివోషన్ సర్వీస్, ఆ డివోషన్ సర్వీస్ మన నుంచి తరిగిపోతూ ఉంటుందనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తప్పుడు మాటలు, అనవసరంగా వేరే వ్యక్తి గురించి తులకంగా మాట్లాడేది, లేదా ఊరికి కామెంట్ చేసేది, ఇటువంటి పనులు మనం చేయరాదు. ఈ విధంగా ఎప్పుడైతే నాలుగు రకాల పద్ధతులు మనం ఆచరిస్తామో మనం డివోషన్ లెవెల్లో ఖచ్చితంగా ప్రగతి సాధిస్తాం. అలా కాకుండా వీటిని కానీ ఆచరించినట్టయితే చైత్ర మహాప్రభు ఏం చెప్తానంటే, మనం ఇష్టపూర్వకంగా విషయాన్ని సేవించిన వాళ్ళమే అంటున్నారు. ఎవరైనా ఇష్టపూర్వకంగా విషయం తాగుతారా? విషయం తాగితే ప్రతి ఒక్కరు తెలిసి చనిపోతాను, కానీ చనిపోవాలని కోరుకుంటూ మనం ఇష్టం తాగుతాం అన్నమాట. అంటే మనం ఏం చనిపోవడం, మనలో ఉండే ఈ భక్తిరత బీజాన్ని పూర్తిగా నాశనం చేసుకోవడం కోసం ఇటువంటి లక్షణాలు మనం, ఇటువంటి అంశాలు మనం ఉపయోగించుకుంటున్నాం, లేదని కార్యక్రమం ఆచరిస్తున్న విషయం ఇక్కడ చైత్ర మహాప్రభు చెప్తా ఉన్నారు. అందులో మహాప్రభు చెప్పిన ఈ విషయాలు మనం గమనించుకుని మన భక్తి మార్గంలో మనం ప్రగతి సాధించుకోవడం కోసం, మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క దుర్యోధన లక్షణాలు కొంత గొప్ప ఉన్నాయి. మనం పూర్తిగా కంప్లీట్ గా దుర్యోధన ఉండే స్వభావం లేనప్పటికీ కూడా కొంచెం గొప్ప ఈర్ష స్వభావం, లేదా అసూయ స్వభావం, ద్వేష స్వభావం, లేదంటే పగ ఇటువంటివన్నీ మనలో కొంచెం గొప్ప ఉన్నాయి. ఇటువంటి వాటిని సంపూర్ణంగా నలిసి నాశనం చేసుకోవడం కోసం మనం ఈ ధర్మ నియమాల ప్రకారం మన జీవితం ఆచరిస్తూ, ఈ యొక్క పుణ్యాన్ని సేకరిస్తూ, దేవదేవుని భక్తి సేవలు క్రమక్రమంగా అభివృద్ధి సాధిస్తూ పవిత్రం కావడం కోసం మనం ప్రయత్నించాలి. ఈ పవిత్రీకరణ మార్గంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ నాలుగు రకాల పద్ధతుల్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అంటే ఈ యొక్క మనకు గాంధీ మహాత్మ గారు చెప్పారు కదా, చెడు వెనుకు, చెడు కనుక, తర్వాత చెడు చూడకు, ఈ మూడు చెప్పారు. కానీ ఆ ప్రిన్సిపల్స్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క చెడు అనకు, తినకు అంటే రెండు మూడు మూడోదేడు నాలుగోదేడైంది. అందులో ఈ యొక్క పద్ధతిని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మన యొక్క మార్గంలో, భక్తిత్వ మార్గంలో మనం ప్రగతి సాధించగలుగుతాం. అదే సమయంలో ఈ యొక్క కలికాలంలో ఇవ్వబడిన యజ్ఞ నిర్వహణ హరే కృష్ణ మహాబంధాన్ని మనం ఎంతో తీవ్రతగా జపం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉదయంలో లోపే మనం 16 మాలు పూర్తి చేసుకోవాలి. మిగిలిన మాలు కావాల్సి, ఇంకా ఎక్స్ట్రా మాలు కావాలనుకుంటే తర్వాత మనం సాయంత్రం కావచ్చు, లేదంటే మధ్యాహ్న సమయంలో మన సమయం ఉన్నప్పుడు ఆ మాలు చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. కేవలం 16 మాలు చెప్పారు కదా అని 16 చేసి పక్కన పెట్టడం కాదు, 16 కనే 16 అనేవి తక్కువ తక్కువ మినిమం, మాక్సిమం మనం ఎన్నెన్ని మాలు చేయాలి, అందరూ ఎన్ని ఎక్కువ మాలు చేయగలిగితే అంత త్వరితగతిని మన మనసు పవిత్రంగా చెందుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. అందులో ఈ యొక్క నామ జపాన్ని మనం తీవ్రతగా జపిస్తూ, అదే సమయంలో కృష్ణుడికి ప్రీతమైన కార్యాలని ఆచరించడం ద్వారా జీవుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా పవిత్రీకరణ పొందుతాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ఇక పాప స్వభావం కలిగి వ్యక్తులు ఉంటారో, నాస్తికులు ఉంటారో, మూర్ఖులు ఉంటారో, వాళ్ళ ఎట్టి బస్సులో కూడా వాళ్ళలో ఉండే కోరిక, అసూయ, ద్వేషం అనే ఈ యొక్క గుణాల నుంచి వాళ్ళు బయటపడడం వారి వల్ల కాదు, అది దుస్సాధ్యం, వారి వల్ల కాంది. అందులో అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈ దుర్యోధనుడు. అందులో అతడు ఎన్నో దుర్లక్ష కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఎంతమంది మంచి మాటలు చెప్పినా కూడా అతడు వాటి నుంచి బయటపడడం అతని వల్ల కాలేదు. భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్య చెప్పాడు, లాస్ట్ శ్రీకృష్ణుడు వచ్చి చెప్పాడు నువ్వు చేసిన పొరపాటు అని, నో నీ మాట వెన్నే విన్నాను అది. అంటే అక్కడ అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు వారు ఆ స్వభావం నుంచి బయటపడడం అనేది జరగనే జరగదు. అందులో మనకు కూడా అటువంటి స్వభావాలు కొంతమంది ఉన్నాయి కాబట్టి, కానీ స్టిల్ మనం భక్తి సేవలు ఆచరిస్తున్నాం, భగవంతుని నామం జపం చేస్తున్నాం కాబట్టి మనం గమనించగలం మనం చేస్తున్న పొరపాటు. కానీ దుర్యోధన గమనించలేడు, ఎందుకంటే అతను చేసిన ఒక మంచి పని కూడా లేదు, కంప్లీట్ అని బ్యాడ్. అందులో మనకి ఈ యొక్క మంచిని గమనించగలం కాబట్టి మనం ఈ యొక్క కృష్ణ కీర్తన కార్యక్రమాన్ని తీవ్రతగా తీసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని పవిత్రకం చేసుకుని కృష్ణ యొక్క భక్తి సేవలో ప్రగతి సాధించగలం అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీనిలో మీకేం సందేహం ఉంటే అడగచ్చు. అబద్ధం చెప్పకూడదు. ధర్మరాజు స్వతహాగా అబద్ధం చెప్పలేదు, కృష్ణుని చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు. అదేవిధంగా కృష్ణుడి నీకు వచ్చి నాయన నువ్వు అబద్ధం చెప్పని చెప్పు. నువ్వు కృష్ణ సేవలు ఉండదు, కృష్ణుని రాలేదు కదా. నువ్వు ఎప్పుడు కృష్ణుని దగ్గరికి వస్తాడే మనం పవిత్రుడు, పవిత్రుడు కృష్ణుని దగ్గరికి వచ్చి నాయన అబద్ధం చెప్పని చెప్తాడు. ఓడవుతుంది అందులో పౌత్ర ఫస్ట్ పవిత్ర కావడం పెడుతుంది, దాని కృష్ణ ఆ అబద్ధం తర్వాత చూద్దాం. అబద్ధం చెప్పాల్సిన పని మన పని కాదు అది. అంతేకాదు మనకి ఇబ్బంది వాడికి ఇబ్బంది. సపోజ్ ఎప్పుడు నిజం చెప్పేవాడు హ్యాపీగా ఉంటాడు, ఎంతతో నిజం చెప్తున్నాడు కాబట్టి అతనేం టెన్షన్ కాడు. ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు టెన్షనే, వీడికి అబద్ధం చెప్పాను, వాడికి అబద్ధం చెప్పాను, వాడికి అబద్ధం చెప్పాను, ఎప్పుడు టెన్షన్ వాడికి, ఎందుకంటే ఆ అబద్ధాన్ని కనెక్ట్ చేయాలి మనం ఇంకోటి. అందులో ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు. మరి మీకు ఏది కావాలి మీరు డిసైడ్ చేసుకోండి. హరే కృష్ణ. జయ శ్రీ శ్రీ రాఘవన్ భగవాన్కి, శిల ప్రభుపాద్కి గౌర ప్రేమ అండి.